విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాంతశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతాదేవి రాముడికి ఉపదేశం చేయటం అంటే ఈ వంకతో మరబోటి వాళ్ళకి ఓ సందేశం ఇవ్వడం. నిజానికి రాముడికి ధర్మస్వరూపుడు అని పేరు. పైగా ఆయన గురించి చితక్రోధ క్రోధమును జయించినవాడు అని ఒక బిరుదును కూడా వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలోనే ప్రసాదించాడు. నారదుణ్ణి ఆత్మవాన్కో చితక్రోధ తనను తాను తెలిసినవాడెవడు, క్రోధమును జయించినవాడు ఎవరు అని ప్రశ్నించాడు. అప్పుడు క్రోధమును జయించినవాడు రాముడు అని నారదుడు వాల్మీకి సమాధానమిచ్చాడు. ఈ విషయం మనతో పాటు సీతకి బాగా తెలుసు. మనకంటే సీతకి మాత్రమే తెలుసు. మనకి తెలిసేది కొంతైతే సంపూర్ణముగా రాముని యొక్క వ్యక్తిత్వం ఎరిగినది సీత. అయినప్పటికీ నీ చేతిలో ధనుస్సు ఉంటే, బాణములుంటే, ఖడ్గముంటే, నువ్వు క్షత్రియుడివి గనక, పరాక్రమవంతుడివి గనక, క్రూరత్వం వచ్చే లక్షణం ఉంటుంది, అనవసరంగా రాక్షసుల్ని సంహరిస్తావేమో అని నా భయం అని దానికి ఉదాహరణ కూడా చెప్పింది. పూర్వం ఒక ఋషికి ఇంద్రుడు కత్తివ్వగానే ఆ కత్తి ప్రభావంతో ఆయన కాస్త క్రూరుడైపోయాడు, చివరికి నరకం పాలైపోయాడు. నీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు. కొంతమంది అన్నీ చెప్పిన తర్వాత అట్ట రాకన్న మాట, మీకు నేనేం చెబుతానండి, అన్నీ మీకే తెలుసు అనుకోండి, అయినా చెబుతున్నానండి, ఇంకెందుకు చెప్పడం అంటే అదొక లౌక్యం. అలా అంటే అవతల వాడికి బాధ కలగదు. మీరు ఎన్ని తిట్టినా చివరిని తిట్టకూడదు అనుకోండి, పొరపాటును తిట్టానన్నారంటే ఓహో అని వాడు పాపం ఆనందపడతాడు అన్నమాట. ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనకి రామాయణం ద్వారా తెలుస్తాయి. అందుకే సీత చివరిని అన్నీ ఎరిగిన వాడివి, నీకు నేను చెప్పేదేముంది, అయినా చెప్పాలి కాబట్టి చెప్పాను, నాకున్న భయం నాది, పైగా స్త్రీ చాపల్యంతో చెప్పాను, ఆడవాళ్ళం కదా మాత్రం చెప్పకుండా ఎలా ఉంటాం అంది పైగా. అప్పుడు రాముడు అంతా విని, సీత నీవన్నది నిజమే, అయినప్పటికీ అది క్రోధమును అదుపులో పెట్టుకోలేని సామాన్యుల విషయంలో నువ్వు చెప్పిన వాటి నిజం. ఇంతకు పూర్వం నువ్వేమన్నావు, క్షత్రియుడు అంటే పరిపాలన చేసేటటువంటి వాడు తన రాజ్యంలో ఆర్త శబ్దం వినపడకుండా చూసుకోవాలి. క్షత్రియై ధార్యతే చాపో నార్త శబ్దో భవేదితి. ఒక రాజు రాజ్యపాలన చేస్తున్నంతకాలం అతని రాజ్యంలో బాబు రక్షించండి, కష్టం వచ్చింది అని ఎవరూ మొరపెట్టకూడదట. దానికి మాత్రమే ప్రభుత్వం అని పేరు. అలా పరిపాలన చేసిన వాడిని మాత్రమే రాజంటారు. ఒక వ్యక్తి పరిపాలన చేస్తున్న కాలంలో నేను చచ్చిపోతున్నాను, లేకపోతే నా గుడి కూలిపోతుంది, నాకు తిండి లేకుండా పోయింది, లేకపోతే నా రథం కాలిపోతుంది, నా దగ్గర ఉన్న ఇంట్లో విగ్రహాలు పగలగొడుతున్నారు, లేకపోతే మా ఆస్తి ఎవడో లాక్కుంటున్నాడు, కబ్జా చేస్తున్నాడు అని ఎవరూ అరవకూడదు. అలా అరిచారంటే ప్రజలు ఆ రాజు పరమ పాపాత్ముడు, ఇక వాడికి నిష్కృతి లేదు, నరకం పాలైపోతాడు. అందులో నువ్వు ఏమన్నావు, క్షత్రియుడు పరిపాలన చేస్తున్నప్పుడు అతని పరిపాలనలో మాట వరస కూడా ఆర్తనాదం వినపడకూడదన్నావు. ఇప్పుడేమో ఇంతమంది ఋషులు మేము రాక్షసుల వల్ల నాశనం అయిపోతున్నాం, రక్షించు అని ఏడుస్తున్నారు. ఇంతకాలం నేను వీళ్ళని రక్షించలేకపోవడానికి గల కారణం ఈ ఆర్తనాదములు నా చెవిన పడకపోవటం, నాకు విషయం తెలియకపోవటం. కారణం ఏంటంటే వీళ్ళ నాన్నగారి పరిపాలనలో ఉన్నారు, ఈయనేమో అడవిలోకి ఎప్పుడూ రాలేదు. పైగా ఈ మధ్యనే కదా ఆయనకి వివాహం అయ్యి యువరాజ పట్టాభిషేకం జరగబోతుండగా కదా ఆయన అడవికి వచ్చాడు. కాబట్టి అప్పటిదాకా ఆయన చేతిలో ఏ అధికారం లేదు. అధికారం లేనప్పుడు ఒక వ్యక్తి ఇతరుల యొక్క ఆర్తనాదములు పట్టించుకోకపోతే దోషం కాదు. కానీ అధికారం చేతికొచ్చినా, లేక అధికారం చేతికొచ్చి జారిపోయినా, లేక పరోక్షంగా అధికారం చలాయిస్తున్నా, ఆ వ్యక్తి పరిపాలనలో ఆర్తనాదములు వినబడకూడదు. ఇప్పుడు రాముడు పరోక్షంగా అధికారం చలాయిస్తున్నాడు. ఎందుకంటే పేరుకి రాజ్యం భరతుడు పరిపాలన చేస్తున్న, అక్కడ కూడా కూర్చుని పరిపాలన చేస్తున్నది మళ్ళీ రాముడి పాదుకలు. రాముడి పాదుకల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు కాబట్టి భరతుడు. ఇప్పుడు రాజ్యం పూర్తిగా రాముడిదే కాబట్టి ధర్మరక్షణ బాధ్యత రాముడిది తప్ప భరతుడిది కాదు. ఇక్కడున్న ఋషులు మహాత్ములు, వాళ్ళకి ప్రాణభయం లేదు, ధర్మభయం ఉన్నది. ధర్మము నాశనం అయిపోతుందనే భయం ఉంది, అందుకే రక్షించమని కోరారు. వాళ్ళందరికీ నేనేమన్నాను, స్వయమాగమ్య శరణ్యాహ శరణంగత. ఎప్పుడూ ఎవరిని శరణు కోరని వారు నా దగ్గరకు వచ్చి శరణు కోరారు. అటువంటి వాళ్ళకి నేను కూడా అభయం ఇచ్చాను. నా శరీరములో ఊపిరి ఉన్నంత వరకు ఇక మీకు రాక్షసుల బెడద ఉండదు అన్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇక్కడ నరమాంస భక్షకులైన భయంకర రాక్షసులు మానవుల్ని విరుచుకుని చీల్చుకుని తినేస్తూ ఉంటే వాళ్ళని చంపకుండా అహింస అహింస అంటామా? అంటే అది మానవ ధర్మమా? మానవుడు ఎంత గొప్ప ఋషి అయినా పర్వాలేదట, కానీ ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు రక్షించకపోతే వాడి తపశ్శక్తి నాశనం అయిపోతుంది. అందుకే కదండి మహాత్ములైన ఋషులు అప్పుడప్పుడు రాక్షసుల్ని శాపం పెట్టి చంపారు. కారణం అదే, ఋషులు కరుణాస్వరూపులు. కానీ కరుణ ఎంతవరకు అంటే ఓ దుర్మార్గుడు వచ్చి మొత్తం లోకాన్నంతా కాల్చి బూడిద చేస్తూ ఉంటే నేను కరుణతో ఉంటానంటే ఎలా కుదురుతుంది? అప్పుడు కుదరదు, చంపి పారేయవలసిందే. కాబట్టి నేను ఇచ్చిన వాటికి నిలబెడతాను. నిలబడమే కాకుండా అనవసరంగా మాత్రం ఆయుధం వాడను. అనవసరముగా ఆయుధముతో హింసకి మాత్రం పూనుకోను. ఇంకో మాట అన్నాడండి ఆయన, అందుకే రాముడిని ధర్మాత్ముడు అన్నారు. మునులు అడిగిన దాంట్లో ధర్మం ఉంది, నేను అభయం ఇవ్వడంలోనూ ధర్మం ఉన్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే నిన్ను లక్ష్మణుణ్ణి అయినా విడిచిపెట్టేస్తాను, కానీ ఇచ్చిన మాట మాత్రం విడిచిపెట్టను అన్నాడు. ఇలా ఎవరంటారండి? అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణ సతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. కేవలం తపస్సు చేస్తూ బ్రహ్మజ్ఞానం కలిగిన ఈ మహర్షులకి మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నిన్నైనా విడిచిపెడతాను, లక్ష్మణుడైనా విడిచిపెడతాను, కానీ మాట మాత్రం విడిచిపెట్టను. నిజానికి రాముడికి సీత కంటే లక్ష్మణుని కంటే ఈ ప్రపంచంలో ఇష్టులు ఎవరూ లేరు. మళ్ళీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టమో తెలిసినా లక్ష్మణుడు అంటేనే ఎక్కువ ఇష్టం, ఆ తర్వాత సీత అంటే ఇష్టమైనది. ఆ మాట మనం యుద్ధకాండలో తెలుసుకుంటాం. భార్య మధ్యలో వస్తుంది కానీ తోబుట్టు పుట్టుకతో వస్తాడు అన్నాడు ఆయన. దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర. భార్య ఒకవేళ చచ్చిపోతే చాలామంది వెంటనే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఈ దేశంలో కాదు, ఇంకో దేశంలో ఇంకో భార్య వస్తుంది. బంధువులు ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తారు. మనం ప్రేమగా ఉంటే అందరూ బంధువులు అవుతారు, 4 రూపాయలు ఇస్తే కొందరు బంధువులు అవుతారు. కానీ సహోదరుడు మాత్రం రమ్మంటే రాడు. సోదరుడు, ఒకే తండ్రి యొక్క పుత్రుడు మన సోదరుడైన వాడు రమ్మంటే రాడు. లక్ష్మణుడు దొరకడు నాకన్నాడు ఆయన. అంటే అక్కడ అంతరార్థం వెళ్ళి సీతను తక్కువ చేయటం కాదు, సోదరుడి విలువ పెంచటం. రాముడి దగ్గర మనం నేర్చుకోవలసింది సోదర ప్రేమ. సోదరుడి కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. అలాగని సీతని పొరపాటును వెళ్ళి తక్కువ చేశాడు. ఆ సీత లేకపోతే ఒక్క క్షణం ఉండలేనని సీత అని ఏడ్చాడు. కాబట్టి భార్యాస్థానం భార్యది, తమ్ముడి స్థానం తమ్ముడిది అని చెప్పాడు ఆయన. ఒక్క రూపాయి ఆస్తి కోసం తమ్ముళ్ళ మీద అన్నలు, అన్నల మీద తమ్ముళ్ళు, కోర్టుకు వెళ్ళి చివరికి ఇద్దరు నాశనం అయిపోతారు. ఒక్క గజం అండి, ఓ చోట చూశాను నేను. ఓ అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ నాన్న ఇచ్చిన ఇల్లు పంచుకున్నారు. ఆ పంపకల్లో ఒక గజం సరిగ్గా తేలలేదు. ఓ గజం ఎక్కువ ఉందో తక్కువ ఉందో, అన్నగారికి ఎక్కువ వచ్చిందని తమ్ముడు అంటాడు, తమ్ముడికి ఎక్కువ వచ్చిందని అన్నగారు అన్నారు. ఎంత చేసి ఒక్క గజం స్థలం. ఈ స్థలం కోసం ఇద్దరు కొట్టుకున్నారు. ఎవరు చెప్పినా కాంప్రమైజ్ అవ్వలేదు. చివరికి కోర్టులో వేశారు. కోర్టు ఫీజులకి లాయర్ ఫీజులకి అంతా కలిసి అయిపోయిన తర్వాత ఈ గజం కోసం కొట్లాడేందుకు ఇద్దరికి చెరువు ఇరవై గజం తీసుకోండి అని కోర్టు తీర్పిచ్చింది. ఈ లోపు వీళ్ళకి ఏమైందో తెలుసా, ఈ కోర్టులకు వెళ్ళి తిరగడంలో ఇల్లు అమ్మేశారు. ఇప్పుడు అరగజం లేదు, అసలు ఉన్న గజం అయిపోయింది. ఈ పిచ్చాళ్ళకి తెలియక ఇంత కొట్టుకుంటున్నారు. ఈలోపు ఈ కేసులు తేలి బయటకు వచ్చేసరికి అన్నగారు చచ్చిపోయాడు, కొద్ది రోజులకి తమ్ముడు పోయాడు. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరికి వెళ్ళాలి? ఎందుకు ఇంత అమాయకత్వం? ఎంత గింజుకున్నా మళ్ళీ మన శరీరం రమ్మంటే రాదు, ఈ శరీరం ఈ ప్రాణం రమ్మంటే రాదు. అయినా దీనికోసం సొంత వాళ్ళని వదులుకుని, కొట్టుకుని, తిట్టుకుని, ఏడ్చి, కుమిలి చివరికి ఏం సాధిస్తాం? పరమ పవిత్రమైన ధర్మమును ఆచరించవలసిన శరీరము కేవలం పనికి మాలిన ఆస్తి కోసం తగాదా పడి పాడు చేసుకుంటే నరకాలే తప్ప మళ్ళీ ఇలాంటి శరీరం రాదు. అందుకే రాక రాక వచ్చిన మానవ శరీరాన్ని సద్వినియోగం చేసుకోమని మన పెద్దలు చెప్పారు. అది రాముణ్ణి చూచి మనం నేర్చుకోవాలి. నేను మాట నిలబెట్టుకుంటానడగానే ఆవిడ కూడా సంతోషంతో అలాగే అన్నది. ఆమెకి తెలుసు రాముడి ప్రవర్తన, అయినా భార్య కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పింది. ఇలా వీళ్ళంతా కొంత దూరం వెళ్ళారు. భయంకరమైన అరణ్యం అని ముందే చెప్పారు కదా, ఆ కేకారణ్యంలో ఏనుగులు, సింహాలు వీటన్నిటితో కలిసి కొంత ముందుకు వెడుతూ ఉండగా వీళ్లతో పాటు కొంతమంది మునులు కూడా వెడుతున్నారు. హఠాత్తుగా ఒక చోట ఓ పెద్ద విశాలమైన చెరువు కనపడింది. మంచి కొలను, పెద్ద చెరువు, దాదాపు 5,000-6,000 ఎకరాల స్థలంలో ఉన్న చెరువు. ఆ చెరువులో నుంచి చల్లని గాలి వస్తోంది. నీటి తుంపరలు గాలికి అటు ఇటు కదులుతున్నాయి. ఆ నీటి తుంపరలు నోట్లో పడితే నాలుకకి కూడా ఆహ్లాదం కలుగుతుంది. కొన్ని చోట్ల చెరువు మీద నుంచి నీరు వస్తుంది, ఆ నీటి మీద నుంచి గాలి వస్తుంది. చెరువులో ఉన్న నీరు ఈ గాలికి ఏమవుతుందన్నమాట, పైకి లేచి చిన్న చిన్న నీటి బిందువులు వచ్చి గాలితో పాటు అటుగా నడుస్తున్న వాళ్ళ నోట్లో పడతాయి. అప్పుడు ఆ నీటి బిందువులు నాలుక మీద పడితే, ఏ ట్యాంక్ బండి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ నీటి బిందువులు నాలుక మీద పడితే 4 సార్లు నోరు కడుక్కోవాలి. మరి జీవితం అంటే విరక్తి వస్తుంది మనకి. బాబు మంచినీళ్ళు తాగబోద్దే ఇది మనకి. కానీ ఇక్కడ చెరువు నీళ్లు నాలుక మీద పడగానే ఎంతో రుచిగా ఉందిట, ఆహ్లాదం అనిపించింది నాలుకకి. అంత మధురంగా ఉందా నీరు. ఆ రోజుల్లో చెరువుల్ని కలుషితం చేసేవారు కాదు కదండి, డ్రైనేజీలు అందరూ కలిపేవారు కాదు. మానవుల దగ్గర కాలుష్యం తక్కువ ఉండేది, మనస్సు పవిత్రంగా ఉండేది, శరీరము పవిత్రంగా ఉండేది, వాతావరణం పవిత్రంగా ఉండేది. ఎక్కడో రాక్షసులు లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా బాగానే ఉండేవారు. మళ్ళీ విచిత్రం ఏంటో తెలిసిన, రాక్షసులకు కూడా మానవులంటే ద్వేషం, కానీ వాళ్ళలో వాళ్ళు మళ్ళీ బంధుత్వం ప్రేమ అంతా ఎక్కువగానే ఉంటుంది వాళ్ళకి. అసలు రాక్షసులకు ఉన్నంత ఐకమత్యం ఇంకెవరికి ఉంటుంది? పాకిస్తాన్ వాళ్ళకు ఉన్న ఐకమత్యం అని ఇండియా వాళ్ళకి లేదు. పాపాత్ములకు ఎక్కువ ఐకమత్యం ఉంటుందండి. అందుకే వాళ్ళు కట్టుగా ఉంటారు, ఓటు బ్యాంకుగా ఉంటారు వాళ్ళు, క్రూరులు గనక. మనం ఏంటంటే క్రూరులం కాదు గనక, ఎవడ కూర వాడిదే, ఎవడు కుంపటి వాడిదే, ఐకమత్యం ఉండదు మనకి. అందువల్ల నిజం చెప్పాలంటే ఆనాటి కాలమే వేరు. వాళ్ళల్లో ఎన్ని వెకిలి లక్షణాలున్నా ఐకమత్యం ఉండేది, పవిత్రత ఉండేది, ఆ వాతావరణం అంత ఆహ్లాదంగా ఉండేది. ఆ చెరువును చూశాడు రాముడు. ఇంతకీ విచిత్రం ఏంటో తెలిసిన, తీరా ఆ చెరువు దగ్గరికి వెళ్ళగానే అక్కడ వాళ్ళకి మధ్యల చప్పుళ్ళు, వీణా శబ్దములు, ఎవరో పాటలు పాడుతున్న శబ్దములు ఇటువంటివన్నీ వినపడ్డాయి. సంగీత ధ్వనులు వినపడ్డాయి. ఆ సంగీతం కూడా మనోహరంగా ఉంది, ఆహ్లాదకరంగానే ఉంది. వెంటనే రాముడికి కుతూహలం కలిగింది. తత కౌతూహలాద్ రామ లక్ష్మణశ్చ మహాబల మునిం ధర్మభృతన్నామ ప్రష్టుం సముపచక్రమే. రాముడితో పాటు వెనకే ధర్మభృత్ అని పేరు కలిగిన ఒక ముని వస్తున్నాడు. ఆ వెనుక ఇంకా చాలామంది మునులు ఉన్నారు. ఈ మునులలో ధర్మభృతుడు ఎక్కడెక్కడ ఏ ఏ చరిత్రలు ఉన్నాయో ఎరిగినవాడు, అంటే హిస్టరీ బాగా చదువుకున్నవాడు ఆయన. రాముడికి చెరువు దగ్గరికి రాగానే ఈ సంకేత ధ్వనులు వినగానే ఈ సంకేత ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని కథ ఏమిటి, కమావిషయం ఏమిటి తెలుసుకోవాలనిపించింది. అందుకని ఆయన చరిత్ర ఎరిగిన ధర్మభృత మహర్షిని దగ్గరికి పిలిచాడు. ధర్మభృత మహర్షి, ఇక్కడ ఎవరూ మనుషులు కనపడడం లేదు, కేవలం చెరువు మాత్రమే కనపడుతుంది. ఇక్కడ మనుషులు కనపడకపోయినా ఏ వాద్య పరికరాలు కనపడడం లేదు, అయినప్పటికీ సంగీతం వినపడుతోంది. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంగీతం, దీని వెనక ఉన్న కథ ఏమిటని అడిగాడు. అప్పుడు ఆయన చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు, ఆ కథ ఏమిటో చెబుతున్నాను విను. పూర్వం ఇక్కడ మాండకర్ణి అని ఒక మహర్షి తపస్సు చేసేవాడు. సంస్కృతంలో డాకి దాకి పెద్ద తేడా లేదు, అందుకే కొన్ని చోట్ల మాండకర్ణి అంటారు, కొన్ని చోట్ల మాండకర్ణి అంటారు. మొత్తం మీద మాండకర్ణి అన్నా మాండకర్ణి అన్నా ఆయనే. అల్లసాని పెద్దన గారు మాండకర్ణి అనే రాశాడు. సంస్కృతంలో ఎక్కువ రామాయణ ప్రతుల్లో మాండ అని ఉన్నది. ఈ మాండకర్ణి పరమతపోనిష్టాగరిష్ఠుడు. ఆయనకి యోగాభ్యాసం అంటే ఇష్టం, భక్తి తక్కువ ఆయనకి. మానవుల్లో ఒక్కొక్కడిది ఒక్కొక్క మార్గం భగవంతుణ్ణి పొందడానికి ఉంటుంది, అంటే ఒక్కొక్కడు భగవంతుడిని పొందడానికి భక్తిని ఎంచుకుంటాడు. ఒక్కొక్కడు ఏం చేస్తాడనమాట, యోగాభ్యాస తత్పరుడు అవుతాడు. ఒక్కొక్కడు జ్ఞాన మార్గం ఎంచుకుంటాడు. ఒక్కొక్కడు ఇవన్నీ విడిచిపెట్టి వైరాగ్య మార్గాన్ని ఎంచుకుంటాడు. అన్నీ విడిచిపెట్టి గోచిగొట్ట కూడా లేకుండా తిరుగుతాడు. ఇలా ఎవరి మార్గం వారిది, కానీ ఒక్క మార్గమును మాత్రమే పట్టుకున్నవాడు ఎప్పుడూ తరించడు అని రామాయణం కూడా చెబుతోంది. తెలియక చాలామంది ఇంకేముంది భక్తి దండగా. ఈ మధ్యన ఎవడో పనికి మళ్ళాడు, అభిషేకాలొద్దు, అసలు దేవుడి మీద నీళ్లు పోయక్కర్లేదు, వాడు ఎవడకో ముష్టాడికి అన్నం పెడితే బాగుపడిపోతావు, లేకపోతే నీళ్లు పోయక్కర్లేదు దేవుడి మీద, ఇలా పిచ్చివాగుడు అవుతాడు అనమాట. ఇలాంటి మూర్ఖులంతా వచ్చే జన్మలో వాళ్లే ముష్టాళ్ళు అవుతారు. మీకు అసలు ఈ యాచన చేయవలసిన కర్మ ఎందుకు వచ్చింది అంటే, పూర్వజన్మలో ఇటువంటి అభిషేకాదుల్ని వాటిని సంప్రదాయాన్ని తిరస్కరించి అలాగే మహాత్ములను తిట్టి ఎవరికి దానం చేయక ఇంత అన్నం పెట్టక మన శాస్త్రాలను నోటికొచ్చినట్టు మాట్లాడి అవగాహన చేసుకోకుండా చేయటం వల్ల ఈ జన్మలో దరిద్రులై పుట్టారు వాళ్ళు. మళ్ళీ ఈ జన్మలో కూడా అదే పని చేశారనుకోండి ఇంకా ప్రమాదం వస్తుంది. భగవంతుడు మనకు అవకాశం ఇస్తాడు అప్పుడప్పుడు మనం బాగుపడడానికి. అప్పుడు కనుక వెకిలి వేషాలు వేస్తే సర్వభ్రష్టులం అయిపోతాం. ఒక్కసారి ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హఠాత్తుగా కొండ మంచి కిందకు పడిపోతున్నాడు ఒకడు. ఆ పడిపోతున్నప్పుడు వాడు అదృష్టం బాగుండి ఓ తీగ దొరికింది, ఆ తీగను గట్టిగా పట్టుకుని పైకి పాకాలి తప్ప ఆ తీగను పట్టుకుని దొరికింది కదా అని అక్కడే ఉండిపోయి కాసేపు ఉన్నాక తీగ వదిలితే ఆ తర్వాత కింద పడి సర్వనాశనం అవుతాడు. అలాగే జీవులు బాగుపడడానికి భగవంతుడు అప్పుడప్పుడు ఎవడో ఒకడిని చూపిస్తాడు, ఓ మార్గం చూపిస్తాడు. ఆ మార్గమును శాశ్వతంగా పట్టుకుని పైకొచ్చాడా బాగుపడతాడు, పూర్వజన్మ కర్మ వల్ల దాన్ని వదిలేడా భ్రష్టుడవుతాడు. అలాగే మనం బాగుపడ్డానికి భక్తి జ్ఞాన వైరాగ్య యోగములనే నాలుగు మార్గములు భగవంతుడిచ్చాడు. ఈ నాలుగింటిని సమతౌల్యముతో చూసుకోవాలి. అంటే భక్తి పెరిగి జ్ఞానం విడిచిపెట్టకూడదు, జ్ఞానం పెరిగి వైరాగ్యం విడిచిపెట్టకూడదు, వైరాగ్యం వల్ల యోగం విడిచిపెట్టకూడదు. ఈ నాలుగు సమానంగా పట్టుకున్నవాడున్నాడే వాడు పరమాత్ముడిని చూడగలుగుతాడు. అందువల్ల ఏమైంది ఇక్కడ, ఈ మాండకర్ణి యోగాభ్యాస తత్పరుడు, భక్తి లేదు. ఈయన 10,000 సంవత్సరములు ముక్కు మూసుకుని ప్రాణాయామం చేస్తూ పరమ తపస్సు చేశాడు. ఆయన కోరికల్ని జయించాడు, క్రోధాన్ని జయించాడు, ఆహారాన్ని జయించాడు, నిద్రని జయించాడు, ఒకే ఒక్కదాన్ని జయించలేకపోయాడు. కామమును జయించలేకపోయాడు. కామం జయించాలంటే భక్తి ఉండాలి. ఇంకా ఆయన తపస్సు చేస్తూ ఉంటే దేవతలు హడిలిపోయారు. ఇతడి శరీరం నుంచి అగ్నిజ్వాలలు పైకొచ్చాయి. ఈ అగ్నిజ్వాలలు దేవతలను కూడా కాల్చేసాయి. ఇంద్రుడికి భయం వేసింది. ఇతడు 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు. పోనీ ఆ తపస్సు కూడా ఎక్కడ చేశాట, నేల మీద చేయలేదు, ఓ చెరువు సృష్టించుకున్నాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న చెరువు. ఈ చెరువు అడుగున అదృశ్య రూపంతో కూర్చుని తపస్సు చేశాడు. మనుషులకి కనపడ్డు, దేవతలకి కనపడ్డు, సరస్సు కింద దాక్కుని మహాతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సునకు ఇంద్రుడు భయపడి ఈతడు తపస్సు చేయగా చేయగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మ నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. వీడు అన్నీ జయించాడు కానీ కామమును జయించలేదు. కాబట్టి కోరిక ఉన్నవాడు, కామం అంటే కోరిక. ఆ కోరిక ఉన్నవాడు కాబట్టి ఏం చేస్తాడు, నాకు ఇంద్ర పదవి ఇచ్చేయండి, ఇంద్ర పదవిలో కూర్చుంటే రంభ ఊర్వశి వీళ్ళ నృత్యాలు చూడొచ్చు అంటాడు. అప్పుడు బ్రహ్మగారు సులభంగా లొంగిపోతాడు. కనుక తపస్సునకు తప్పక వరాలు ఇవ్వాలి కనుక తథాస్తు ఇంద్ర పదవి నీకు ఇచ్చానంటాడు. దాంతో నా పదవి పోతుంది, వీడు అందులో కూర్చుంటాడు అని ఇంత ఆలోచన చేశాడు ఇంద్రుడు. ఈయన్ని ఎలా పడగొట్టాలి, ఈ తపస్సు ఎలా ఆపాలి అనుకున్నాడు. మనం బాగా తపస్సు చేస్తే, మంచి పనులు చేస్తే అలా ఇంద్రుడు పరిశీలిస్తాడు. మన ఇంద్రుడి లెవెల్కి వెళ్ళటం లేదు, ఇక్కడే పడి ఉన్నాం, మన బతుకు ఇక్కడే ఉంది. కాబట్టి ఈ మధ్యన ఒక ఆయన, నేను కూడా జపం చేస్తున్నాను, నా కోసం నమ్మకం వస్తుందని అడిగాడు. నీ కోసం నమ్మకం ఎందుకు వస్తుంది, నీ బతుకు ఎప్పుడైనా ఇంద్రుడు భయపడేంత తపస్సు చేసావా, అంత తపస్సు చేస్తే అప్పుడు ఇంద్రుడు నిన్ను పరీక్షించడానికి రంభనో ఓరోసనో పంపుతాడు. అంటే ఈ అడిగిన వాడు ఇంకా రంభ ఓరోసల మీద కోరికతోటి తపస్సు చేద్దామనే కోరికతో ఉన్నవాడికి ఇంక ఇంద్రుడు ఏం కనపడతాడండి. నిజం ఇందులో నేనే అతిశయోక్తి చెప్పట్లా, ఈ అమాయకపు శిష్యుడు కొందరు ఉంటారన్నమాట, రెండు మూడు రోజులు వేక గురువు గారండి, ఆ రంభ ఎలా ఉంటుందో చూడాలని ఉందండి, నేను కూడా తపస్సు మొదలు పెడితే ఇంద్రుడు రంభను పంపుతాడా అన్నాడు అని అడిగాడు బాబు. ఆయన రంభని పంపడు, బెత్తడు గొడ్డలు కట్టుకున్న యాంకర్లు ఉంటారు కొంతమంది, వాళ్ళని పంపుతాడు. ఇక వాళ్ళు మొత్తం నీ డబ్బంతా క్షవరం చేసి నిన్ను తీసుకెళ్ళి మూసీలో పారేస్తారా బాబు అన్నారు. మనం చిన్ని చిన్ని సాధనలు చేస్తే వీళ్ళు మాత్రమే వస్తారు, అదే మనం హై లెవెల్లో సాధన చేస్తే వాళ్ళు గొప్పగా వస్తారు. కాబట్టి అన్నిటికీ మించి గొప్ప గొప్ప సాధనలు మనం చేస్తే రా, ఆ సాధనలో కామాన్ని అదుపులో పెట్టుకోవాలి. కామం చాలా ప్రమాదకరమైనది, కోరికల వల్లే మనం మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాం. అందున కోరికల్లో కూడా నిష్కాముడు ఎలా అవ్వలేడు కానీ దుష్కాముడు కాకూడదట, చెడ్డ కోరికలు అసలు కోరకూడదు. ఈయనలో ఎక్కడో కొంచెం కామం ఉందని ఆయన కనిపెట్టాడు ఇంద్రుడు మొదలైన దేవతలు. అందుకని వెంటనే దేవతలు ఏం చేశారు, ఒక ఐదుగురు అప్సరసల్ని పంపారు. ఈ అప్సరసల్ని ఈ మహర్షి యొక్క తపస్సు పాడు చెయ్యండి అన్నారు. పాపం మహర్షి నీళ్ళు అడుగున తపస్సు చేసుకుంటున్నాడుగా ఈ అప్సరసలు వచ్చారు. ఓ అయ్య బాబో, పరమసుందరీమణులు వాళ్ళు. ఆ సుందరీమణులు అక్కడికి వచ్చి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక ఆవిడ వీణ వాయించింది, ఒక ఆవిడ మధ్యలో వాయించింది, ఒక ఆవిడ చక్కగా పాటలు పాడింది, ఒక ఆవిడ వచ్చి ఆయన జుట్టును సవరించి కాస్త నెత్తి మీద నూనె రాసింది, ఇక అయిపోయింది దీని పని. ఇంకొక ఆవిడ వచ్చి పాదాల మీద పువ్వులు వేసింది. ఈ ఐదుగురిని చూడగానే అంతటి ఇంద్రియ నిగ్రహం కలిగి కఠోర తపస్సు చేస్తున్న ఆయన తపస్సు విడిచిపెట్టేశాడు. ఆ చెరువు అడుగున సరోవరం కింద అందమైన బిల్డింగ్ కట్టాడు తన మహామహిమతో. ఆయన చాలా తపస్శక్తి కలిగిన వాడని చెప్పాంగా, ఆ తపస్సు వల్ల ఆయనకి మహిమ వచ్చింది. ఆ మహిమతో అందమైన భవనం కట్టాడు. ఆ భవనంలో కృతయుగం నుంచి ఇప్పటి వరకు ఈ అప్సరసులతో క్రీడిస్తున్నాడు. ఆ బిల్డింగ్ ఎవరికీ కనపడదు, లోపల ఉన్న అప్సరసులు ఋషి కనపడరు, కానీ వాళ్ళు ఆడుకుంటున్న ఆటలు పాటలు మాత్రం పైకి వినపడుతూ ఉంటాయి. అది కూడా ఋషులకు వినపడతాయి, మహాత్ములకు వినపడతాయి. రామచంద్ర, ఇప్పుడు మనకు వినపడుతున్న ధ్వనులు ఆ అప్సరసుల యొక్క సంగీత ధ్వనులు. ప్రస్తుతం మాండకర్ణి గారు ఆ అప్సరసులతో ఓ ఆటలు పాటల్లో చాలా బిజీగా ఉన్నాడు ఆయన. అనగానే రాముడు నవ్వి ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు ఒక విషయం కనిపెట్టాలి, రాముడు వస్తున్నప్పుడు దారి పొడుగుత సుతీక్ష్ణుడికి నమస్కారం చేశాడు, శరభంగుడికి నమస్కారం చేశాడు, మహర్షులందరికీ వినయంగా నమస్కరించాడు. ఇక్కడికి వచ్చాక మాండకర్ణికి మాత్రం నమస్కరించలేదు నీటి అడుగునున్నవాడికి. ఎందుకని, మాండకర్ణి అసహజమైన కామమునకు లొంగిపోయాడు, జితేంద్రియుడు కాడు. అందుకనే నవ్వి వెళ్ళిపోయాడు తప్ప ఆగలేదు, పలకరించలేదు, ఆయనకి మోక్షం ఇవ్వలేదు. కాబట్టి రాముడు అనుగ్రహం పొందేటటువంటి దీక్ష కూడా మన దగ్గర ఉండాలి. మాండకర్ణిలో ఉన్న లోపం వల్ల రాముడు అనుగ్రహం పొందలేకపోయాడు. అయితేనే ఆయన చాలా గొప్పవాడు. ఇప్పుడు ఆ మాండకర్ణికిట దాని గురించి కూడా స్కాంద పురాణంలో చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి జ్ఞానోదయం అయ్యిందిలేండి ఆయనకి. ఓ రోజున పొద్దున్నే సంధ్యావందనం చేసుకుంటాను, నాకు దండం కమండలం నీళ్లు పళ్ళెం అన్నీ ఇవ్వండి అన్నట్ట. అప్పుడు అప్సరసలు నవ్వి, ఏ సంధ్యావందనం అండి అని అడిగారు. అదేమిటండి, సూర్యుడు తీస్తున్నాడుగా, సంధ్యావందనం చేసుకొద్దాను. కానీ అలాగా ఇప్పటికి నువ్వు లక్ష సంవత్సరములుగా మాతో పాటు క్రీడిస్తున్నావు, 1 lakh years కంప్లీట్ అయింది నువ్వు సంధ్యావందనం మాని. 100,000 సంవత్సరాల తర్వాత సంధ్యావందనం కొత్తగా చేద్దాం అనుకుంటున్నావు అనగానే ఆయన నెత్తి నోరు మొత్తుకుని, ఏమిటి 100,000 సంవత్సరాలుగా సంధ్యావందనం మానేశానా అన్నాడు. అవును ఆయన, ఎంతసేపు మాకు వందనం చేయడంతో సరిపోయింది, సంధ్యావందనం ఎక్కడ కుదురుతుంది నీకు అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో, మిమ్మల్ని ఏమి అన్నా, నన్ను వదిలి పొండని పంపేసి మహాతపస్సు చేసి ఈసారి భక్తుడై హిమాలయ పర్వతాల్లో విముక్తి పొందడానికి సిద్ధంగా ఉన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం హిమాలయాల్లో తపస్సు చేస్తున్నాడు, ఆయనకి రాబోయే జన్మలో ముక్తి వస్తుంది. ఆయన కూడా సామాన్యుడు ఏం కాదు. ఈ కొసమెరుపు కథ చెప్పకపోతే ఆయన ఏమైపోయాడని మీరు బెంగపెట్టుకుంటారు. ఈ కొసమెరుపు కథ స్కాంద పురాణంలో ఉంటుందన్నమాట, రామాయణంలో ఇక్కడి వరకు వదిలేశారు, ఎందుకంటే రాముడి కథే కావాలి కనుక. ఇక్కడి నుంచి రామచంద్రుడు ఇంకా ముందుకెళ్ళాడు. కొంతమంది మునులు కూడా ఉన్నారు, కొందరు వెళ్ళిపోయారు. ఎక్కువ భాగం రాముడు సీతా లక్ష్మణులతో మాత్రమే కాలక్షేపం చేశాడు. ఓ చోట 10 నెలలు ఉన్నాడు, ఓ చోట 1 సంవత్సరం ఉన్నాడు, ఓ చోట 4 మాసాలు ఉన్నాడు. రాక్షసుల బాధ మునులకు ఎక్కువగా ఉన్న చోట 10 నెలలు 1 సంవత్సరం ఉన్నట్ట. ఎక్కువగా రాక్షసుల పీడ లేదు అనుకున్న చోట 4 నెలలు 2 నెలలు ఉన్నాడు. ఇలా మొత్తమే తిరిగాడు. ఆయన వనవాసం మొదలు పెట్టిన తర్వాత ఆనాటికి 10 ఏళ్ళు గడిచిందనమాట. ఇంట్లోంచి బయలుదేరాక సరిగ్గా 10 సంవత్సరాలు గడిచింది. ఏది అలా తిరుగుతూ తిరుగుతూ, మొదట్లో చిత్రకూటానికి వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, మళ్ళీ చిత్రకూట నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళని కలవడం, శరభంగుణ్ణి సుతీక్షణుణ్ణి ఇటువంటి ఋషుల్ని చూడడం, మాండకర్ణి యొక్క ఆశ్రమం చూడడం, ఇవన్నీ చూసుకుంటూ ఎక్కడా నిలకడగా లేకుండా తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి అటు ఇటు ఆశ్రమాలు మారుస్తూ ఉండగా సరిగ్గా 10 ఏళ్ళు గడిచింది. అంటే ఇంకా 4 ఏళ్ళు మిగిలింది వనవాసం. ఎందుకు రాముడు ఇలా తిరుగుతున్నాడు అంటే, వనవాసం చెయ్యాలి అనే నియమం పెట్టుకున్నవాడు ఒక్కచోట ఎక్కువ కాలం ఉండకూడదు. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే ఆ వస్తువు మీద మనకి వ్యామోహం వస్తుంది. మానవులకున్న బలహీనత ఏమిటంటే ఎక్కువ కాలం ఒక చోట ఉండిపోతే ఇదే నాది ఇక్కడే ఉండిపోవాలనే కోరిక కలుగుతుంది. మీరు ఒక ఇంట్లో ఎక్కువ కాలం ఉంటే ఆ ఇల్లు మారాలంటే ఎంత కష్టమో తెలిసిన, అద్దెకున్నవాడు 5-6 ఏళ్ళు ఒక ఇంట్లో ఉండిపోయాక ఇంకో చోటకి వెళ్ళాలంటే గజగజలాడిపోతాడు. ఇంతెందుకు, మీరు రోజు వచ్చి ఒకే సీట్లో కూర్చుంటే రేపొద్దున మీ సీట్లో ఎవడన్నా కూర్చుంటే నా సీట్లో కూర్చున్నావు ఏమిటి అనిపిస్తుంది, ఏదో మన కుర్చీలాగా నాకే అనిపిస్తుంది ఇక్కడ 4 రోజులు కూర్చుంటే ఈ సీటు పట్టుకుపోతే బాగుండని, ఇక మీకు అనిపించడం ఆశ్చర్యం ఉంది. కాబట్టి ఎవరికైనా మానవునికి ఉన్న బలహీనత ఏంటంటే ఎక్కువ కాలం ఒక చోట ఉంటే ఆ వస్తువు మీద ఆ స్థలం మీద వాటి మీద వ్యామోహం ఉంటుంది. అందువల్ల ఋషులు, అందులో ముఖ్యంగా వనవాసం చేసేవాళ్ళు ఒక చోట ఉండకుండా తలో చోటకి తిరిగేవారు. ఎక్కడో అగస్త్యుడు లాంటి వాళ్ళు మాత్రమే ఒక చోట ఉన్నా వాళ్ళకి వ్యామోహం ఉండదు. కానీ రాముడికి వ్యామోహం ఉంటుందా, ఉండదు, కానీ లోకానికి సందేశం ఇవ్వడం కోసం ఒక చోట లేడు ఆయన. తర్వాత రెండోది, ఒక చోట ఏదో సుఖంగా గడపడానికి రాలేదు ఆయన వనవాసానికి. అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటే దారిలో ఉన్నటువంటి రాక్షసుల్ని శిక్షించవచ్చు, మునులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవచ్చు, తద్వారా దుష్ట శిక్షణ దొరుకుతుంది, ధర్మరక్షణ దొరుకుతుంది. అందుకోసం ఆయన అటు ఇటు తిరిగాడు. ఇలా 10 సంవత్సరాలు గడిచాయి మొత్తం. రమతశ్చ ఆనుకూల్యేన యయుః సంవత్సరాః దశ. సరిగ్గా 10 ఏళ్ళు నిండేట. అప్పుడు ఆయన మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చాడు. ఆ మహర్షికి రాముడంటే భక్తి. రాముడు అటు ఇటు తిరుగుతున్నాడు, నా దగ్గర ఉండడం లేదనే బెంగ ఉన్నది. అందుకే రాముడు మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి దర్శనమివ్వగానే స్వయంగా దగ్గరకు వచ్చి ఆహ్వానించి పూజించి, మహాత్మా ఇక్కడే నా ఆశ్రమంలో ఉండిపోకూడదా అన్నాడు. మీ దగ్గర ఉండిపోవడంలో కొన్ని సుఖాలు ఉన్నాయనుకోండి, కానీ నాకెందుకు అగస్త్యుణ్ణి చూడాలనిపిస్తోంది. ఇక్కడికి దగ్గరలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ అగస్త్యుడు పరమ పూజ్యుడు, దండకారణ్యంలో ఎంతోమంది రాక్షసుల్ని శిక్షించినవాడు, వింధ్యపర్వతం యొక్క గర్వం సర్వం గర్వం చేసినవాడు ఆయన. ఎప్పుడెప్పుడు అగస్త్యుణ్ణి దర్శించాలి అని నేను తహతహలాడుతున్నాను. చాలా కాలం నుంచి రాముడికి అగస్త్యుణ్ణి చూడాలనే కోరిక ఉన్నది. నిజంగా అగస్త్యుడు అదృష్టవంతుడు కదండి, రాముణ్ణి దర్శించాలని ఋషులు అనుకుంటారు, కానీ రాముడు అగస్త్యుణ్ణి ఎప్పుడు చూద్దామా అని కోరుకుంటున్నాడు. మళ్ళీ కోరుకోవడం కదట, తహతహలాడుతున్నట్ట, అభిలాష అన్నాడు ఆయన. మనోరథో మహానేష హృదిమే పరివర్తతే, మనోరథము అనే పదం వాడటం అంటే ఏమిటో తెలుసా? నా మనస్సులో అగస్త్యుడు బాగా నిండిపోయాడు, అతన్ని చూడాలి చూడాలి, ఆయనకి సేవ చెయ్యాలి, శుశ్రూష చెయ్యాలి అనే కోరిక నాలో గూడు కట్టుకొని ఉన్నది. అందువల్ల అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఆయన ఆశ్రమం ఎక్కడుందో చెప్పండి అనగానే సుతీక్ష్ణుడు సంతృప్తి పొందిపోయి ఆనంద పరవశుడైపోయి, మంచి మాట అన్నవరామా, నీవు చేయబోయే పని లోకశ్రేయస్సునకు కూడా ఉపయోగపడుతుంది. అగస్త్యుడు ఎలాగో మహాత్ముడు, ఆ మహాత్ముడు అంటే మా అందరికీ గౌరవం. ఆయన మరొక శివుడు లాంటివాడు, మరొక విష్ణువు లాంటివాడు, త్రిమూర్తి ఆత్మకుడు ఆయన. ఆయన దర్శనానికి నీవు వెడితే నీకు ఉపకారం అవుతుంది, ఆయనకి ఉపకారం అవుతుంది. ఆ జితేంద్రియుడు ఈ ప్రపంచానికి చేసిన సేవ అంతా ఇంత కాదు. నా దగ్గర కంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడమే మంచిది. ఇక్కడికి 4 యోజనములు అంటే 32 మైళ్ళు దూరంలో అగస్త్యుని యొక్క సోదరుడు ఉన్నాడు. రామాయణంలో ఆయన పేరు చెప్పలేదు, అగస్త్య భ్రాత అన్నారు. దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాశ్రమ. అగస్త్యుని యొక్క సోదరుని ఆశ్రమం ఉన్నది. అందుకే అప్పటి నుంచి లోకంలో అగస్త్య భ్రాత అనే ఒక మాట ఉండిపోయింది. అంటే ఆయన పేరు ఎవరికి తెలియదు కదా, అగస్త్య భ్రాత అని రామాయణంలో వాడటం వల్ల, పేరు చెప్పకపోవటం వల్ల ఆయన పేరు ఏమిటో అందరూ కూడా అగస్త్య భ్రాత అని వాడేవారు. దేనికి వాడతారో తెలుసా, అన్నగారు గొప్పవాడు, తమ్ముడి పేరు ఎవరికి తెలియదు అనుకోండి, వీడు అగస్త్య భ్రాతలు అంటారట తమ్ముడిని. అంటే వీడి పేరు ఎవరికి తెలియదు. కొన్ని చోట్ల అలాగే ఉంటుంది, అన్నదమ్ములు ఉండొచ్చు 5-6 కానీ అందులో ఒక్కడి పేరే బయటకు వస్తుంది, మిగతా వాళ్ళు ఎవరో తెలియదు. అప్పుడు మనం ఏమంటాం అనమాట, మిగతా వాళ్ళు అగస్త్య భ్రాతలు, వాళ్ళు ఎవరో లోకానికి తెలియదు అంటారట. కానీ నిజానికి 3 పురాణములలో సౌనక సంహితలో స్కాంద పురాణంలో సుదర్శనుడు అని అగస్త్యుని యొక్క సోదరుడి పేరు చెప్పారు. ఏషమే భ్రాత సుదర్శన, ఇతడు నా సోదరుడు సుదర్శనుడు అని ఒకప్పుడు అగస్త్యుడు అంటాడు. అందుకని నేనంటే ఆ పురాణాలు చదివాను కాబట్టి మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను. రామాయణంలో ఎక్కడ సుదర్శనుడు గురించి పేరెత్తకుండా అగస్త్య భ్రాత అని మాత్రమే అంటారు. కారణం ఏంటంటే ఈ భ్రాత కోసం వెతుక్కుని ఇంకో పురాణం మనం చదవాలి కనుక. నువ్వు 32 మైళ్ళు ప్రయాణం చేస్తే అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం చాలా గొప్పది, మహాతపస్యలు ఆయన కూడా. ఆ ఆశ్రమంలో కొద్ది రోజులు గడుపు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడితే ఆయనే చూపిస్తాడు ఎలాగ అగస్త్య భ్రాత. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెడితే 1 యోజన దూరంలో అంటే ఇంకో 8 మైళ్ళ దూరంలో అగస్త్యుని ఆశ్రమం ఉంటుంది. వెరసి అగస్త్యుని ఆశ్రమం ఇక్కడ నుంచి 5 యోజనములు, సోదరుడి ఆశ్రమం 4 యోజనములు, అక్కడి నుంచి ఇంకో యోజనం కలిసి 5 యోజనములు అంటే 540 మైళ్ళ దూరంలో ఉందన్నమాట. మీరు అక్కడికి వెళ్ళండి, ఆ ప్రదేశం చూడముచ్చటగా ఉంటుంది, రమణీయంగా ఉంటుంది, సీతాదేవి కూడా సంతోషిస్తుంది. అసలు ఇంకో రహస్యం, మీరు అక్కడికి వెళితేనే మీరు వనవాసం చేసిన ప్రయోజనం సిద్ధిస్తుంది. పైకి ఏమర్థం, ఆశ్రమం బాగుంటుంది, చెట్లు బాగుంటాయి, నీళ్లు ఉంటాయి, గోదావరి నది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కనుక అక్కడికి వెళితే మీరు సుఖంగా ఉంటారని ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి, అసలు మీరు అక్కడికి వెళితేనే మొదలవుతాయి కష్టాలు. శూర్పణఖ లాంటి వాళ్ళు అంతా వస్తారు, ఇంకా అక్కడి నుంచి దుష్ట శిక్షణ జరుగుతుంది. అసలు వనవాసము మీరు ఎందుకు చేస్తున్నారో ఆ పని నెరవేరడం మొదలవుతుంది అని చెప్పకుండా చెప్పడం అన్నమాట. అనగానే సెలవు తీసుకుని బయలుదేరారు 3 కూడా. సుతీక్ష్ణుడు చెప్పిన మార్గం గుండా నడిచారు. అరణ్యాల్లో కూడా మార్గాలు ఉండే ఉంటాయి కొన్ని చోట్ల, చాలా చోట్ల అరణ్య మార్గాల్లో వెళ్ళడానికి వీలుగా చెట్ల మీద గుర్తులు పెట్టుకోవడం, రాళ్ళు పెట్టడం, ఆ మార్గంలోకి వెళ్ళడానికి రథాలు అవి ప్రయాణం చేయడానికి వీలుగా ఏర్పాట్లు ఉండేవి. కాబట్టి ఘాట్ రోడ్లు, అడవి రోడ్లు ఆ రోజుల్లో కూడా బాగా వేసుకున్నారు. కాకపోతే అరణ్య మార్గాలలో ఎక్కువ మంది ప్రయాణించరు కనుక మధ్య మధ్యలో చెట్లు పడిపోవడం, ముళ్ళు రాలిపోవడం, రాళ్ళు పడడం, వాటి వల్ల పూడుకుపోతూ ఉంటాయట, మార్గములు మూసుకుపోతూ ఉంటాయి. అలాంటి చోట లక్ష్మణుడు రాళ్ళు పక్కకు తోసేవాడు, లేదా కత్తితోటి ఆ ముళ్ళని పక్కకి తొలగించేవాడు. ఇలా వీళ్ళు ప్రయాణించారు. కొంత దూరం వెళ్ళగానే ముందుగా అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం కనపడింది. ఈ ఆశ్రమం చూడగానే రాముడు చెప్పేశాడు, చూడు ఇక్కడ పవిత్రమైన వాతావరణం కనపడుతోంది, యజ్ఞములు జరుగుతున్నాయి కనుక యజ్ఞంలో నుంచి ధూమం పైకి వస్తుంది, హోమధూమం వస్తుంది. ఒక పక్కన చక్కగా కత్తిరించిన దర్భలు ఉన్నాయి, కొన్ని చోట్ల పువ్వులు ఉన్నాయి, పైగా ఆ పువ్వులు కూడా మనుష్యులకి సంబంధించినవి కావు, చెరువుల దగ్గర ఎవరూ నివసించని చోటకి వెళ్ళి తెచ్చుకొచ్చిన పువ్వులు అన్నమాట. పూర్వం ఒక నియమం పెట్టుకునేవారండి, అవి తమంత తాము ఎవరికీ సంబంధించని పువ్వులు వెళ్ళి కోసి తెచ్చి వాటితో దేవతలకి పూజ చేసేవారు. అది ఉత్తమ పూజ, ఇతరుల పువ్వులు కొయ్యకూడదు. అవతల వాళ్ళ కాంపౌండ్లో ఉన్నటువంటి మందారం చెట్టు మన కాంపౌండ్లోకి ఇలాగ కొమ్మ కనపడితే రహస్యంగా తెల్లవారుజామున లేచి ఆ పువ్వులు కోసి ఆ పువ్వులతో దేవుడికి పూజ చేస్తే నరకానికి పోతాంట. నపుంసకులు ఎలా పుడతారు? గరుడ పురాణంలో చెప్పారు, పుష్పహారీ నపుంసక, పుష్పములను అపహరిస్తే నపుంసకుడై పుడతాడు. ఇక పుట్టిన తర్వాత వాళ్ళు గృహప్రవేశాలకి వాటికి వచ్చి చప్పట్లు కొట్టి మిమ్మల్ని చావు కొట్టి మీ డబ్బులు పడిపోతారు. ఈ నపుంసకులంతా పూర్వజన్మలో పుష్పములు ఎత్తుకుపోయారట. కాబట్టి ఎవరికైనా కోరుకుంటే బాగా పువ్వులు అపహరించండి, కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది, ఇంక తెలిసాక చేసేదే ఉందిలేండి. కాబట్టి పువ్వులు అంత తేలిగ్గా అపహరించకూడదు. సాధ్యమైనంత వరకు మన దొడ్లో పువ్వులు ఉంటే మనవి, లేకపోతే ఏం చేయాలి, ఎక్కడ దొరకకపోతే అప్పుడు కొనుక్కుని తీసుకురావాలి. అవి మధ్యమం. సొంత పువ్వులైతే ఉత్తమం, కోసుకు తెచ్చుకుంటే. కొన్న పువ్వులు మధ్యమం కూడా పర్వాలేదు, నాశనం కాదు కదా. ఇంకొంచెం తక్కువ ఫలితం ఇస్తే అధమము అంటారు. అధమము అంటే ఏమిటనమాట, నిలవ ఉన్న పువ్వులు తెస్తారుగా, నిన్నో మొన్నో తెచ్చి ఆ పువ్వులు ఇంట్లో దాచుకుని ఫ్రిడ్జ్లో పెట్టి వాటితో పూజ చేస్తే ఈ నిలవ ఉన్న పువ్వులతో చేసే పూజ అధమం. అది కూడా ఎంతో కొంత ఫలితం ఇస్తుంది. కానీ మహాభయంకరం దొంగతనం చేసి తెచ్చిన పువ్వులతో అర్చన చేయటం, అంతకంటే పువ్వులు లేకపోతే కొంపమొలగదు. నీ దగ్గర పువ్వులు లేవు, అటువంటిప్పుడు ఏం చేయాలి, మనఃపుష్పం ఇద్దాం. మన మనస్సే పుష్పం, అందుకేగా యోపాం పుష్పం వేద అని మనకి చక్కగా అసలు మనస్సులో ఉన్న పువ్వులు, ఈ ప్రకృతిలో ఉన్న పువ్వులు, ఈ పంచభూతాలు వీటినే అర్పించమని చెప్పారు. అవి ఇవ్వడం చేత కాదండి, మాకు మంత్రములు చేత కావండి అంటే అప్పుడేం చేయాలట, మట్టి పువ్వులతో పూజ చేసినా పర్వాలేదు, కానీ ఇతరుల యొక్క పువ్వులను దొంగతనముగా తీసుకొని వచ్చి వాటితో మాత్రం పూజ చెయ్యవద్దు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒక పుష్పముల దగ్గర అంత కఠోర నియమని చెప్పారు. అందువల్ల ఇక్కడ ఏమైంది, ఏ నరులు మసలనటువంటి మారుమూల ఉండే అడవిలో ఉన్న పువ్వులన్నీ ఇక్కడ కనపడుతున్నాయి. అంటే వీళ్ళు ఉత్తములు. ఈ ఆశ్రమ ప్రాంగణంలో దర్భలు కనపడుతున్నాయి, మానవులకి సంబంధించని పువ్వులు కనపడుతున్నాయి, హోమధూమం కనపడుతోంది. వీళ్ళు మహాత్ములు గనక నియమనిష్టలతో యజ్ఞములు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆశ్రమం సందేహం లేకుండా అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం. సరిగ్గా ఆ సుతీక్ష్ణుడు చెప్పినంత దూరం మనం వచ్చాం. ఈ మహానుభావుడి యొక్క సోదరుడు అగస్త్యుడు ఎంత గొప్పవాడో తెలుసా, అతని గురించి చెప్పడానికి రోజులు సరిపోవు, సంవత్సరములు సరిపోవు. అంతటి గొప్పవాడు అగస్త్యుడంటే, తన తపస్సుతోటి వింధ్య పర్వతాన్ని అణిచాడు, అందుకే అప్పటినుంచి ఆయనకి అగస్త్యుడు అని పేరు. అగం, అగ అంటే కొండండోయ్, సంస్కృతంలో అగ అన్న నగ అన్న కొండ. అగం స్తంభయతి ఇతి అగస్త్య, ఒక పర్వతమును అదుపులో పెట్టాడు గనక, స్తంభింపజేశాడు గనక అగస్త్యుడు అన్నారు. మీరు కాశీఖండంలో చాలాసార్లు విన్నారు, వింధ్యపర్వతం బాగా శరీరం పెంచితే అప్పుడు సూర్యుడు యొక్క రథం ఆగిపోయి లోకం అంతా చీకటైపోయింది, అప్పుడు దేవతలంతా మునులంతా అగస్త్యుడిని ప్రార్థిస్తే అగస్త్యుడు వెళ్ళి ఆ వింధ్యపర్వతం గర్వం అంతా అణిచి దాన్ని వంచేశాడు. అప్పటి నుంచి ఆయన్ని అగస్త్యుడు అన్నారు. అంత పూర్వం కుంభసంభవుడు అని మాత్రమే పిలిచేవారు. ఈ పేరు తర్వాత వచ్చింది, అంతపూర్వం కుంభసంభవుడని, లోపాముద్ర వల్వలు వల్లభుడని ఇలా పిలిచేవారు. రాముడు స్వయంగా చెబుతున్న మాట ఇప్పుడు, లక్ష్మణ సీత ఈ అగస్త్యుడు ఎంత గొప్పవాడో చెబుతున్నాను వినండి. పూర్వం ఈ దండకారణ్యంలో ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. భ్రాతరౌ సహితావాస్తాం బ్రాహ్మణఘ్నౌ మహాసురౌ ఇహైకదా కిల క్రూరో వాతాపిరపి చెల్వలగ. పరమక్రూరులైన ఇద్దరు అన్నదమ్ములు రాక్షసులు దండకారణ్యంలో నివసిస్తూ ఉండేవారు. ఆ అన్నదమ్ముల పేరులో ఒకటి పేరు వాతాపి, ఇంకొకటి పేరు ఎల్వలుడు. పరమక్రూరులు, అసలు వాడికి జాలి అంటే తెలియదు. ఎవడైనా మనిషి కనపడితే వాడి కళ్ళ ముందే వాళ్ళని ముక్కలు ముక్కలు విడదీసి తినేసేవారు వాడు. మనం చక్కగా మైసూరు బజ్జీ తిన్నట్టుగా, పుడుకులు తిన్నట్టుగా, మిరపకాయ బజ్జీ తిన్నట్టుగా, ఈ మధ్యన ఏవో అంటున్నారులేండి, బెండకాయ బజ్జీలు కూడా వేస్తున్నారు. బెండకాయ బజ్జీలు తిన్నట్టుగా మనుషుల శరీర అవయవాలు విరుచుకు తినేవారట. అంటే ఉదాహరణ చెప్పన, ఓ భార్యాభర్త పెడుతున్నారు, భర్త చూస్తూ ఉండగా ఈ భార్య యొక్క వేలు లాగి, ఓహో బెండకాయలో ఉంది ఇది, ఇది బజ్జీ అని ఆ బెండకాయ బజ్జీ తిన్నట్టుగా వేలు నవ్వులు తినేసేవారు. ఆవిడ ముక్కు తినేవారు. ఆవిడ బాబోయ్ అంటూ ఉండగా ఇప్పుడు భర్త గారికేసి తిరిగేవారు. భర్త గారి చేతులు విరిచి తినేసేవారు, ఆయన ముక్కు కొరుక్కు తినేవారు. ఇలా కొంచెం కొంచెం హింసించి భార్యాభర్తల్ని ఏడిపించి ఏడిపించి తినేవారు. భార్య యొక్క హింసను చూసి భర్త భర్తని హింసిస్తూ ఉంటే, భార్య గజగజలాడిపోతూ ఉంటే ఒక్కసారి చంపకుండా కొంచెం 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 పీక్కు తినేవారట. మన వాళ్ళు చిన్నప్పుడు ఐస్ ఫ్రూట్ కొంచెం కొంచెం నాగినట్టుగా. అంత దుర్మార్గులు వాళ్ళు, అత్యంత క్రూరులు వాళ్ళు. ఆఖరికి ఎంత దుర్మార్గుడైనా ఇంట్లో మాంసం తినాలనుకుంటే చేపని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క పీకి పీకి తింట కదా, ఒక్క దెబ్బకి నరికేసి తినేస్తాడు. లేదా ఏ మేకనో తినాలనుకుంటే ఒక్క దెబ్బగా చంపుతాడు. అంతేకాని ఏడిపించి ఏడిపించి ఒక్క కాలు పీకి ఆ కాలు వండుకు తిని, మర్నాడు రెండో కాలు పీకి వండుకు తిని, ఏ మేకనైనా ఎంత దుర్మార్గుడైనా కటికివాడైనా హింసిస్తాడా? కానీ వీళ్ళంతటి క్రూరులు. అటువంటి ఈ క్రూరులకి కొన్ని శక్తులు ఉన్నాయి. అందులో ఈ వాతాపి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేవాడు. వాడు ఎప్పుడు మేక రూపం ధరించేవాడు. ఈ ఎల్వలుడు ఏం చేసేవట, అటుగా పెడుతున్న ఋషుల్ని ఏమండో ఇలా రండని పిలిచేవాడు. పూర్వం ఋషులకు ఒక నియమం ఉండేది, ఎవరైనా శ్రాద్ధమునకు భోక్తలుగా పిలిస్తే కాదు అనకూడదు. శ్రాద్ధమునకు భోక్తలుగా పిలుస్తున్నాం, భోక్తలు అంటే మీకు తెలుసుగా భోజనానికి పిలుస్తారు. తద్దినన్నాడు ఓ ఇద్దరికో ముగ్గురికో వాళ్ళ ఓపికను బట్టి భోజనం పెడతారు. ఆ భోజనం చేసేవాడిని భోక్త అంటారు, శ్రాద్ధం పెట్టేవాడిని కర్త అంటారు. దిక్కు లేకపోతే కనీసం ఒక్కడికైనా పెట్టాలి. అది ఋషులకు పెడితే మరింత మంచిది. శ్రాద్ధంలో భోక్తలుగా ఋషులు రారు కానీ వస్తే చాలా మంచిది. ద్వాపర యుగం వరకు ఒక నియమం ఏమిటంటే, ఎవరైనా మా ఇంట్లో శ్రాద్ధమండి భోజనానికి రండి అంటే మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలట. ఆ రోజులలో మాంసంతో శ్రాద్ధం పెట్టడం ఒక నియమం ఉండేది. అప్పుడు బ్రాహ్మణులు కూడా ఇలా శ్రాద్ధ భోజనానికి పిలిస్తే మాత్రం కాదనకుండా తిని ఆ తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకునేవారు. అదొక నియమం. కానీ కలియుగంలో అది నిషిద్ధం. అందుకే కలియుగంలో సుస్పష్టంగా చెప్పేశారు. ఏమని చెప్పారు? ఫలశ్రాద్ధం అన్నారండి. అది పనికిరాదంతే. ఈ కలియుగంలో మనం మా మహానుభావులం కనుక, మన లక్షణాలు వాళ్ళకి తెలుసు కనుక ఇవి నిషేధం చేశారు. అప్పటికిప్పటికీ ఎంతో తేడా ఉంది. అప్పుడు జితేంద్రియులు కేవలం ధర్మం కోసం బతికేవారు. ఇప్పుడు అలా కాదు, ఈ రుచికి అలవాటు పడి వీడు భ్రష్టుడైపోతాడు. అందుకని దాన్ని ఏమన్నారనమాట, శ్రాద్ధాన్ని నిషేధించారన్నమాట. అశ్యాలంభం గవాలంభం దేవరాజ్య సుతోత్పత్తి ఫలపైతృకం, ఇవన్నీ నిషేధాలు. ఫలపైతృకం పొరపాటు కూడా పనికిరాదు. అందుచేత ఆ కాలం ఆ నియమాల జోలికి మనం ఇప్పుడు వెళ్ళద్దులండి. వాళ్ళు తవ్వి అంత ఓపిక ఇప్పుడు మీకు నాకు కూడా లేదు. అసలు మనం వాళ్ళ జోలికి వెళ్ళడమే కష్టం, వాళ్ళు అంతటి గొప్పవాళ్ళు కనుక. ఇంతకీ ఏం చేసేవాడు ఎల్వలుడు? అటుగా ఋషులు పెడుతూ ఉంటే, లేకపోతే దూరంగా ఆశ్రమాల్లో తపస్సు ఎవరైనా చేసుకుని ఉంటే వాళ్ళని ఏమండో మా ఇంట్లో శ్రాద్ధం అనేవాట. రోజు శ్రాద్ధమే వీడు, వాడి శ్రాద్ధం పెట్టాలి, వాడికి రోజు శ్రాద్ధం. అందువల్ల శ్రాద్ధ భోజనానికి రెండనేవాడు. పాపం వాళ్ళు నియమం ప్రకారం అలాగేనని వచ్చేవారు. రాగానే ఏం చేసేవట, తన సోదరుడు వాతాపిని ఒక మేకగా మార్చేవాడు. మేకగా మార్చి ఆ మేకని వాడి కళ్ళ ముందే కోసి మాంసం వండి ఆకులు వేసి ఇదిగో శ్రాద్ధం భోజనం చేయండి అంటే వాడు ఆ మాంసం తినేవాడు. వాడు తిన్నాక కడుపు నిండిందా? నిండిందండి అనేవాడు అవతల వాడు. అప్పుడు వీడు వెంటనే ఓ సంజీవన మంత్రం చదివి వాతాపి బయటికి రా అనేవాట. వాతాపే నిష్క్రమస్వేతి స్వరే నమ్మకత వదన్, ఓరి వాతాపి దా బయటికి రానివట. వెంటనే వాడేం చేసేవాడు అనమాట, టక్కన శరీరంలో అసలు శరీరంతో ఆ కడుపులో బతికేవాడు. అంతటి మంత్రం ఉంది వాడి దగ్గర. ఎవరి దగ్గర? ఎల్వలుడి దగ్గర. చచ్చిన వాడిని బతికించే శక్తి ఉన్నదన్నమాట. అందుకే మంత్రం చదవగానే ఆ కడుపులో ఉన్నవాడిని రమ్మనగానే వాడు బ్రతికి తన కొమ్ములతో ఆ పొట్టని చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ముందు ఇంత మేకయి వాడి పొట్ట చీల్చి బయటికి రాగానే పెద్ద మేకయి ఆ తర్వాత వాడి కుమ్మి చంపేసేవాడు. కడుపులో ఉండగా వాడు మేకగా మారి పొట్ట చీల్చుకుని బయటకు వస్తే ఇంకా వ్యక్తి బతుకుతాడా? అప్పుడు వీడు మళ్ళీ యథా రూపం రాక్షస రూపం ధరించేవాడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆ చచ్చిన వాడిని వీడు తినేవారు. అంటే శ్రాద్ధ భోజనం చేసిన వాడు వీళ్ళకి శ్రాద్ధం అయిపోయేవాడు. ఇలా లక్ష మంది ఋషులు తిన్నారు వాళ్ళే, ఒకళ్ళిద్దరిని కాదు. అలా ఏళ్ల తరబడి ఎంతో మందిని చంపుకుంటూ పోయారు వాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళ అదృష్టమో దురదృష్టమో ఇద్దరు ముగ్గురు వచ్చేవారట. ఒక్కో రోజు ఒక్కడు వచ్చేవాడు, మొత్తం మీద అందరినీ బుట్టలో వేసుకుని ట్రాప్లో వేసుకుని ఎంతో మందిని వాళ్ళు చంపి భోంచేశారు. చివరికి ఋషులకి విషయం తెలిసింది. వెంటనే వాళ్ళంతా అగస్త్య మహర్షి దగ్గరికి వచ్చారు. మహర్షి, యల్వలుడు వాతాపి ఎంతో మందిని చంపి ప్రాణం తీస్తున్నారు, మీరే వాళ్ళకి ఏదో రకంగా బుద్ధి చెప్పాలి, మమ్మల్ని రక్షించాలి అన్నారు. అప్పుడు అగస్త్యుడు, ఓహో అక్కడ మా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారన్నమాట, మై డియర్ బ్రదర్స్ అక్కడ మకాం పెట్టారా, వాళ్ళ సంగతిలో చూస్తాను అన్నాడే. ఆయన కొంచెం పొట్టిగా కొంచెం పొట్టతో ఉండేవాట. ఇదంతా నటన, ఆయన నిజానికి ఏ రూపము లేనివాడు, కావాలనే కొంచెం బొజ్జ పెంచుకుని లావుగా తయారై చేతిలో కమండలం పట్టుకుని ఒంటరిగా అక్కడికి వచ్చాడు. యల్వలుడు చూశాడు ఇప్పుడు ఈ అగస్త్యుణ్ణి. ఓహో ఇదివరకు వచ్చిన వాళ్ళకంటే వీడు కొంచెం దిట్టంగా ఉన్నవాడు, వీడి దగ్గర మాంసం ఎక్కువ ఉండేటట్టుంది, బొజ్జే పెద్దదిగా ఉంది, ఎంతకాలం నుంచి ఏం తినిపించాడో కానీ వీడు బొజ్జ అనుకుని వెంటనే ఏం చేశాడు, ఏమండో ఈ శ్రాద్ధ భోజనానికి రెండు అన్నట్ట. శ్రాద్ధ భోజనానిక అసలు నేను అందుకే వస్తున్నాను రా నాయన, ఎవడు పిలుస్తాడా, భోక్తగా వెళ్ళి కడుపారా తిందామా అని చూస్తున్నాను, ఇదిగో శ్రాద్ధంలో మేక మాంసం ఉంటుందా అన్నట్ట. వీడు కూడా ఆనందపడిపోయి, నేను మేక మాంసంతో వాడికి అన్నం పెట్టి వాడిని చంపాలనుకుంటున్నాను, వాడు మేక మాంసమే కోరుకుంటున్నాడు అనుకుని రెండు రెండు అన్నాడు. రాగానే యథాప్రకారంగా ఈ వాతాపిని మేకగా మార్చి కోసి శుభ్రంగా మాంసం అంతా అక్కడ పెట్టాక ఆయన అన్నాడు, ఈ మాంసం నాకే సరిపోతుంది, తలకాయ లోపల దాచినట్టున్నావు అది కూడా పట్టుకురా అన్నట్ట. తలకాయ కొమ్ములు ఉంటాయి కదండి అన్నాడు, కొమ్ములు కూడా తినేస్తాను పట్టుకురా అన్నట్ట. కొమ్ములు కాళ్ళకున్న గిట్టలు మొత్తం పట్టుకురా అన్నాడు. వాడు మొత్తం పట్టుకొచ్చి విస్తట్లో వేయగానే ఈయన ఆపోసిన బట్టి మొత్తం కొమ్ములతో సైతంగా తినేసేట. నేను ఎరిగి మరి కొమ్ములు తినగలిగే వాళ్ళు మన వాళ్ళల్లో ఉన్నారనుకోను, అవి కూడా తిని జీర్ణించుకుంటే వాడు మహానుభావులు, వాడు వాతాపిని తిన్న అగస్త్యుడి కంటే గొప్పవాళ్ళు. కాలి గిట్టలతో సైతంగా మొత్తం మేక మాంసం అంతా తినేసాడు. తిన్నాక ఆయన, ఏమండి తృప్తి పడ్డారా అని అడిగాడు. ఎప్పుడు కూడా శ్రాద్ధంలో భోజనం అయ్యాక మీరు తృప్తి పొందారా అని అడగాలి. అప్పుడు అవతల వాడు, ఒంటరిగా అయితే తృప్తోస్మి, ఎక్కువ మంది అయితే తృప్తాస్మహ అనాలి, మేము తృప్తి పొందామనాలి. అలాగే ఈయన కూడా ఏమన్నాడనమాట, నేను శుభ్రంగా సంతోషం పొందాను, హాయిగా తృప్తి పడ్డాను, అనుభూయ కల శ్రాద్ధే భక్షిత సమహాసుర. ఈ గొప్ప మంత్రవేత్త అగస్త్యుడు మహాశక్తివంతుడని చెప్పాను కదా, మొత్తం భోజనం చేశాక ఇలా బొజ్జ తడువుకుంటూ తృప్తి పొందాను అని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్ట. అప్పటి నుంచే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మాట లోకంలో బాగా ప్రసిద్ధికి ఎక్కింది. అప్పుడు వీడికి ఏం తెలియదుగా, ఈ గందరగోళం అంతా తెలియదు పాపం. అందుకని యల్వలుడు యథాప్రకారంగా మంత్రం చదివి వాతాపి బయటికి రా అన్నట్ట. అనగానే ఈయన పక్కపక్కనవి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. సాధారణంగా ఈ యల్వలుడు మంత్రం చదివి చదవగానే కడుపులో ఉన్నవాడు మే అరుచుకుంటూ మేకగా మారి కొమ్ములతో పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు రావట్లేదు ఇప్పుడు వీడు. ఈయన నవ్వుకుంటున్నాడు పైగా. దాంతో వీడు మళ్ళీ మంత్రం చదివి ఏమన్నా మంత్రం మర్చిపోయానేమో అని అనుకుని, ఒరే వాతాపి బయటికి రారా బాబు బయటికి రారా అన్నట్టు. ఇంకేం బయటకు వస్తాడు వీడు, ఈయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఆయన బయటికి రా ఈయన జీర్ణం జీర్ణం. మూడుసార్లు అయ్యాక భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాధనం, ఇంకెక్కడ రాని సోదరుడు వాతాపి, వాతాపి నా కడుపులో బాగా జీర్ణమైపోయాడు, నాకు ఇండైజెషన్ లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు, వాడు కడుపులోకి వెళ్ళి వెళ్ళగానే పూర్తిగా అరిగిపోయి నా రక్తం మాంసంగా మారిపోయాడు, వాడు యమలోకానికి పోయాడు అన్నట్ట. దాంతో ఓరి దుర్మార్గుడ, ఎన్నాళ్ళుగానో ఎంతో మందిని చంపిన నా సోదరుణ్ణి నీ కడుపులో పెట్టుకుంటావా, పొట్టన పెట్టుకుంటావా, వాడిని జీర్ణం చేసేసుకుంటావా, నీ సంగతి చూస్తాను అని అమాంతంగా వాడు భయంకరమైన రాక్షస రూపం ధరించి అగస్త్యుడి మీదకు దూకాడు. ఈ రాక్షసుడు తాడి చెట్టంత పొడుగున్నట్టువాడు, అసలు రూపం ధరించి రాక్షసుడు తాడి చెట్టంత రూపం ధరించి కోరలతో మీసాలతో గోళ్లతో దాడి చేశాడు అగస్త్యుని మీదకి. అగస్త్యుడు చిరునవ్వు నవ్వాడు, ఏమిరా ఈ రూపంతో నన్ను
తాపం చెందింపచేసి చంపాలనుకుంటున్నవారు చూడు నీ సంగతి అని ఇలా కళ్ళు ఎర్రజేసేట. రామాయణంలో కంటి మంటలతో చంపాడనే ఉంది, ఆయనకి కళ్ళదోడ అక్కర్లేదు, అందుకే నాకు వల్లే కళ్ళదోడ తీయవలసిన అవసరం లేకుండా ఇలా చూసేట. అసలు పూర్వం ఋషులు కళ్ళదోడ ఎందుకు? వాళ్ళు యోగాభ్యాస తత్పరుడు, అందుకే వాళ్ళు ఎప్పుడు పాతికేళ్ల కుర్రాళ్లలో ఉండేవారట. ఇప్పుడు పుట్టుకతోటే కళ్ళదోళ్ళు, ఆయన కంటితో అలా చూడడంతో ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. చక్షుష అనల్ల కల్పేన నిర్దగ్ధో నిధనంగతగా, ఆయన కంటి చూపు నుంచి వచ్చిన అగ్నిజ్వాలలతో క్షణకాలంలో అంత భయంకరమైన రాక్షసుడు, తాడి చెట్టంత పొడుగున్నవాడు, కోరలున్నవాడు, గోళ్ళున్నవాడు అయిన యల్వలుడు బూడిదైపోయాడు. పిడికెడు బూడిదైపోయాడు. పైగా సాధారణంగా కొంపలు తగలబడినా లేకపోతే మనుషులు తగలబడినా ఎంత బూడిదైనా ఉంటుంది, కానీ ఈ అడ్డగాడిద పిడికెడు బూడిదైపోయాట. అంతలా పూర్తిగా కాలిపోయాడు వాడు. ఆ విధంగా మహాత్ముడు వాడిని భస్మం చేసి కోపాన్ని నడుచుకున్నాడు. ఈ కథంతా రాముడు లక్ష్మణునికి సీతకి చెప్పాడు. లక్ష్మణ విన్నావు కదా, అది అగస్త్యుని యొక్క తపశ్శక్తి. లోకశ్రేయస్సు కోసం, మునుల్ని రక్షించడం కోసం, మానవుల్ని రక్షించడం కోసం ఆయన రాక్షస సంహారం చేశాడు. సముద్ర జలాన్ని చేతిలోకి తీసుకుని గుటుక్కుని తాగాడు ఆయన. ఒకప్పుడు సముద్రం తాగేయమన్నారు దేవతలు. అప్పుడు ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళి, ఏ సముద్ర, ఓం కేశవాయ స్వాహ అంటాను, మొత్తం నా చేతిలోకి వచ్చాయి అన్నట్ట. మొత్తం సముద్రుడు ఆయన చేతిలో ఇన్ని నీళ్లు చుక్క కింద వచ్చాట. మీరు ఆచమనం చేయడానికి అలవాటు పడిన వాళ్ళే అయి ఉంటారని నా నమ్మకం. ఆచమనం చెయ్యని వాడు అసలు ఇక్కడికి ఎందుకు వస్తాడు ఉపన్యాసం వినడానికి? పొద్దుటే కేశవాయ స్వాహాన్ని ఉద్ధరుడితో కలిసి నీళ్లు పోసుకుంటారుగా, సముద్ర జలం ఉద్ధరణుడు నీళ్లుగా మరి ఆయన చేతిలోకి వచ్చింది. ఆయన గుటుక్కుని తాగాడు. ఒక్క గుటకే మళ్ళీ నారాయణాయ స్వాహ లేదు, మాధవాయ స్వాహ లేదు, అంత సముద్రాన్ని ఒక దెబ్బకు తగాడు. అందుకే ఏకచుడుకాహంకార నిశేష శోషిత పాదోది పయస్కుడైన ముని అని ఎర్రాప్రగడ మహాభారతం అరణ్య పర్వంలో రాస్తాడు. ఒకే ఒక్క పుడిసిరిలోకి, దీన్ని పుడిసిరి అంటారు ఇలా చేతిలో పెడితే, ఒక్క పుడిసిరిలోకి సముద్రాన్ని తెచ్చుకొని గుటుక్కుని తాగిన వాడు అగస్త్యుడు అని అగస్త్యుని యొక్క ఆశ్రమము ఆయన కథ అంతా లక్ష్మణుడితో చెబుతూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. సంధ్యాకాల సమయంలో అగస్త్య సోదరుడికి నమస్కరించి రాముడు ఆయన సేవలు పొందాట. పూర్వం మహర్షులు రాముడి గొప్పతనం తెలుసు కనుక రాముడికి నమస్కరించి ఆయన్ని తీసుకెళ్ళి పరిపరి విధాలుగా ఆయనకి సత్కారాలు చేసేవారు, కందమూల ఫలాలు ఇచ్చేవారు. రాముడు ఆయన్ను అనుగ్రహించాడు అగస్త్య భ్రాతని. అగస్త్య భ్రాత అగస్త్యుని యొక్క సోదరుడు కూడా రాముడికి ఆతిథ్యమిచ్చి కందమూల ఫలాలు ఇచ్చి ఒక ఆశ్రమం ఇచ్చి సుఖంగా నిద్రించమన్నవాడు. ఒక రాత్రి హాయిగా గడిపాక పొద్దుటే రాముడు వెళ్ళి, మహాత్మా మీ దయవల్ల ఈ రాత్రి సుఖంగా గడిపాం ఈ ఆశ్రమంలో, ఇక ఇక్కడి నుంచి మేము మీ అన్నగారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వండి, మార్గం చూపించండి అన్నట్ట. ఆయన కూడా అనుమతించి దారి చూపించి, ఇదిగో ఇలా వెడితే తూర్పుగా, అక్కడి నుంచి రెండు అడుగులు వేసిన తర్వాత తూర్పుగా, అక్కడి నుంచి దక్షిణం కేసి వెడితే అగస్త్యుని ఆశ్రమం వస్తుంది అన్నాడు. శాస్త్ర ప్రకారం ఎప్పుడు కూడా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ముందు తూర్పును చూపిస్తారు, అక్కడి నుంచి దక్షిణం కేసి వెళ్ళండి అంటారు. ఒకవేళ మన ఇల్లు దక్షిణం కేసి ఉందనుకుందాం, రోడ్డు దక్షిణం కేసి ఉంది, కానీ దక్షిణంగా ప్రయాణించకుండా ఇంట్లోనూ తూర్పుగా నడిచి అప్పుడు దక్షిణం కేసి వెడితే ఆ ప్రయాణంలో అపజయము ఉండదు, విజయం లభిస్తుంది అని పెద్దలు చెప్పారు. అందుకనే కొంచెం తూర్పుగా వెళ్ళి అక్కడి నుంచి దక్షిణంగా వెడితే అక్కడ అగస్త్యుని యొక్క ఆశ్రమం కనపడుతుంది అనగానే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరారు. క్రమంగా నడుస్తూ నడుస్తూ పరమ పవిత్రమైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు వచ్చారు.